ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వాణిజ్య పంటగా ఆయిల్ పామ్ సాగు, రైతన్న భవిత బాగు బాగు అనే కార్యక్రమం మీద వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట విద్యార్థులచే సంభాషణ రూపంలో వివరించడమైనది. ఇందులో పాత్రలు, పాత్రదారులు సుశీలగా వందన, రమణగా మణికంఠ, రంగయ్యగా కె రాకేష్, వ్యవసాయ అధికారినిగా కృష్ణవేణి, పర్యవేక్షణిగా ముబీనుద్దీన్ వివరిస్తున్నారు. పామాయిల్ ఒక కల్పవృక్షం. పామాయిల్ వలన ఎన్నో ఉపయోగాలున్నాయి. దీని వలన కంటిచూపు సమస్యలు తగ్గుతాయి. పామాయిల్ వలన గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పామాయిల్లో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. పామాయిల్ జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలున్న ఈ ఆయిల్ పామ్ సాగు ప్రాముఖ్యత గురించి రైతులు తెలుసుకోవాలి. రమణ తనని ఉన్నత స్థాయికి బదిలీ చేసిన ఆనందంలో.
సుశీల, సుశీల, ఇదిగో ఈ లడ్డు తీసుకో.
వచ్చారా? ఏంటి, హుషారుగా ఉన్నారు?
నన్ను ఉన్నత స్థాయికి బదిలీ చేశారు సుశీల.
ఓ అవునా?
అవునా అని అంత బాధగా అంటున్నావేంటి సుశీల? నేను ఇంత మంచి కబురు చెప్తే.
నాకు ఈ ఊర్లో ఉండాలని లేదండి.
అదేంటి సుశీల అలా అంటున్నావు?
మనం ఈ పట్నం వదిలేసి మన సొంత ఊరికి వెళ్లిపోదామండి.
ఎందుకు సుశీల? ఇంతటి మంచి వార్త చెప్తే సంతోషపడతావు అనుకున్నా గానీ నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు?
లేదండి, మీరు ఈ ఉద్యోగం మానేయండి. ఈ పట్టణంలో ఉంటూ ఇప్పటికే మన ఆరోగ్యం చాలా పాడైంది. మీరు సంపాదించే డబ్బు మొత్తం ఆసుపత్రులకే సరిపోతుంది.
వద్దు సుశీల, ఇక్కడ మనకు దొరికిన ఈ ఉద్యోగాన్ని వదిలేసి అక్కడికి వెళ్లి ఏం చేస్తా అని చెప్పు. పిల్లల చదువులు పాడైతాయి, సంపాదన లేకపోతే మన ఇల్లు ఎట్లా గడిచేది?
మనసుతో ఆలోచిస్తే చాలా మార్గాలు దొరుకుతాయండి.
సరే, పిల్లల చదువులకు ఇబ్బంది రాకుండా ఉండే మార్గం ఏమైనా ఉంటే చెప్పు. మరి
పిల్లలను ఇక్కడే వసతి గృహంలో ఉంచి మనం మన ఊరికి వెళ్లిపోదామండి. ఊరికి చివర కాలుష్యానికి దూరంగా ఉండే పాఠశాలను చూసి చేర్పిద్దాం.
వాళ్ళని వసతి గృహంలో వేస్తే ఉండగలరా సుశీల?
కొన్ని రోజులు బాధపడతారు, తర్వాత అక్కడ స్నేహితులతో కలిసి సంతోషంగా ఉంటారు. పైగా వసతి గృహంలో ఉంటే పిల్లలు క్రమశిక్షణ నేర్చుకుంటారు.
అవును, అది నిజమే. కానీ ఇక్కడ ఉద్యోగాన్ని వదిలేసి డబ్బులు ఎలా సంపాదిస్తాం? దానికి కూడా పరిష్కారం నువ్వే చెప్పు.
వ్యవసాయం చేద్దామండి.
వ్యవసాయమా?
హా, అవునండి. ప్రకృతితో మమేకమయ్యే ఈ ఉద్యోగం ఆరోగ్యమైన ఉద్యోగం అని నేను భావిస్తున్నాను.
అవును సుశీల, కానీ నేను ఇప్పటి వరకు ఎప్పుడు వ్యవసాయం చేయలేదు, వ్యవసాయంలో అనుభవం లేదు. మనం నష్టపోతే మన పరిస్థితి ఏంటి?
మీరు ముందే నిరాశ పడకండి. నష్టపోకుండా ఉండే ఒక ఉపాయం ఉంది. నేను వ్యవసాయంలో పామాయిల్ ప్రాముఖ్యతను విన్నాను.
అవునా? ఏమిటి దాని ప్రాముఖ్యత?
నూనె ఉత్పత్తిలో మొదటి స్థానం పామాయిల్దేనంట. దీనికి అధిక దిగుబడి వస్తుందంట, కాబట్టి దీనిని గోల్డెన్ పామ్ అని అంటారు. ఇది 4 నుండి 30 సంవత్సరాల వరకు 4 నుంచి 5 టన్నుల ముడి నూనె, 0.4 నుండి 0.5 టన్నుల పామ్ కెర్నల్ నూనెని ఇస్తుంది. 2017-2018 సంవత్సరాలలో దీనిని దేశంలో 13 రాష్ట్రాలలో 3,15,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మన తెలంగాణలో నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్, ఖమ్మం జిల్లాలలో సాగు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా పామాయిల్ సాగుని ప్రోత్సహించడానికి రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు 50% సబ్సిడీ ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది కాబట్టి పెట్టుబడి తక్కువ ఉంటుంది. దీనికి దిగుబడులు కూడా ఎక్కువ, కాబట్టి మనం నష్టపోయే అవకాశాలు తక్కువ ఉన్నాయి.
నువ్వు అంతలా చెప్తున్నావంటే నాకు కూడా అదే ఆలోచన వస్తుంది.
వ్యవసాయం చేయడం వల్ల సంపాదన కంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
అవును సుశీల, నువ్వన్నది కూడా నిజమే. సరే నువ్వు చెప్పినట్లే వ్యవసాయం చేద్దాం.
రమణ పట్టణం వదిలేసి తన సొంత ఊరికి వచ్చిన తర్వాత సంభాషణ.
ఏరా రంగయ్య, ఎక్కడికి వెళ్తున్నావురా? ఇలారా కూర్చో. ఇలా వచ్చి
లేదురా రమణ, పొలంలో పని ఉంది.
వెళ్ళొచ్చులే గాని కాసేపు కూర్చొని వెళ్ళు.
చాలా పని ఉందిరా, మళ్ళీ కరెంటు పోతాది. పొలంలో మొక్కలకి నీళ్లు పెట్టాలి.
సరేలేరా, పొలంలో పని అయిపోయిన తర్వాతనైనా ఇంటికి రా మరి.
పొలంలో పని అయిపోయిన తర్వాత రమణ ఇంటి దగ్గర.
రమణా, రమణా.
ఆ వచ్చావారా, ఎన్ని రోజులైందిరా మనం మాట్లాడుకుని. నువ్వేమో పొద్దున పలకరిస్తే పొలంకి పోతున్నా అని వెళ్ళిపోయావు.
పని ఒత్తిడిలో మాట్లాడలేకపోయానురా, ఏమీ అనుకోకురా.
సరే మరి, అయిపోయిందా నీ పని?
వ్యవసాయం అంటే అలుపు లేకుండా కష్టపడమే కదరా. ఈ పనులు మాకు రోజు ఇలానే ఉంటాయి.
ఇంతకు ఎలా ఉన్నావు? ఇంట్లో అందరూ బాగున్నారా?
అందరు బాగున్నారురా, మీరెలా ఉన్నారు?
బాగున్నాంరా.
పట్టణం నుండి ఎప్పుడు వచ్చావురా?
పొద్దున్నే వచ్చాను.
మళ్ళీ ఎప్పుడు తిరుగు ప్రయాణం?
లేదురా, ఇంకా వెళ్ళదలుచుకోలేదు.
అదేంటిరా?
అక్కడ వాతావరణం కాని మనుషులు కాని నాకేమాత్రం నచ్చలేదురా. పక్క పక్కనే ఉన్నా ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకోరు, ఒకరికొకరు సహాయం చేసుకోరు. పైగా అక్కడ కాలుష్యం కూడా ఎక్కువ. వాహనాల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు, ధ్వని కాలుష్యం, మురికి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయని ఇక్కడికి వచ్చేసాం.
అక్కడ ఉంటే నీకు ఉద్యోగం ఉంది కాబట్టి ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించావు. మరి ఇక్కడ ఏం చేసి డబ్బు సంపాదిస్తావురా?
నేను కూడా నీతో వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను.
మంచి ఆలోచన రా.
ఆలోచన మంచిదే కానీ.
కానీ ఏంటిరా, ఏమైనా సమస్య ఉందా?
నేనెప్పుడు వ్యవసాయం చేయలేదని నీకు తెలుసుగా.
ఓ, అదా సమస్య. దీనికే ఇంత బాధపడుతున్నావా?
అవునురా.
ఎందుకురా అంత బాధపడుతున్నావు? నా సహాయ సహకారాలు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీకు ఏ సందేహాలు ఉన్నా అడుగు, నేను చెప్తాను.
చాలా సంతోషం రా.
ఏమి సాగు చేద్దాం అనుకుంటున్నావురా?
నేను వ్యవసాయంలో పామాయిల్ ప్రాముఖ్యత విన్నాను. పామాయిల్ సాగు చేద్దామని అనుకుంటున్నాను.
అవును, నువ్వు తెలుసుకున్నది నిజమే. దీనికి చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల బెంగా ఉండదు. ఒకసారి పంట వేస్తే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది.
అవునరా.
దీని గురించి నీకు మరింత సమాచారం తెలియాలంటే మన ఊరి వ్యవసాయ అధికారిని అడిగి తెలుసుకుందాం.
రమణ మరియు రంగయ్య కలిసి వ్యవసాయ అధికారి దగ్గరకు వెళ్తారు.
నమస్తే మేడం గారు.
నమస్తే రంగయ్య గారు, ఏమిటి ఇలా వచ్చారు?
మా మిత్రుడు పామాయిల్ సాగు చేయాలని అనుకుంటున్నాడు. దాని సాగు గురించి సందేహాలు ఏమిటో అడిగి తెలుసుకుందామని.
ఏమిటో అడగండి, తప్పకుండా చెప్తాను.
పామాయిల్ ని ఎలా సాగు చేయాలో, ఎలాంటి ప్రాంతాల్లో సాగు చేయాలో కొంచెం వివరిస్తారా మేడం?
మన ప్రాంతంలో వర్షాలు సమాంతరంగా విస్తరిస్తూ ఉంటాయి కాబట్టి పామాయిల్ ని మన ప్రాంతంలో సాగు చేసుకోవచ్చు.
దీని సాగుకు ఎంత నీరు అవసరం పడుతుంది మేడం?
దీని సాగుకు నెలకు 150 మిల్లీమీటర్లు, ఏడాదికి 1800 నుండి 3000 మిల్లీమీటర్లు వర్షపాతం అవసరం. దీనికి స్థిరమైన సాగునీటి సదుపాయం ఉన్న చోట సాగు చేయాలి.
పామాయిల్ సాగులో నీటి యాజమాన్యం గురించి వివరించగలరా మేడం?
ఆకులు ఉత్పత్తి తగ్గడానికి, పెరుగుదల తగ్గడానికి, ఎక్కువ మగగెలలు రావడానికి నీటి కొరతే కారణమవుతుంది. కాబట్టి 3 ఏళ్ల వయసు గల మొక్కలకి ప్రతిరోజు వర్షాకాలం అయితే 100 నుండి 150 లీటర్లు, శీతాకాలం అయితే 160 నుండి 170 లీటర్లు, వేసవిలో అయితే 215 నుండి 265 లీటర్లు అవసరాన్ని బట్టి 300 లీటర్ల నీటిని అందించాలి.
మొక్కలకు నీటిని ఎలా అందించాలి? వీటికి ఏమైనా పరికరాలు ఉన్నాయా మేడం?
బిందు మరియు తుంపర పరికరాలను ఉపయోగించి నీటిని అందించవచ్చు. బిందు సేద్య పద్ధతితో ఒక్కొక్క పాదిలో కనీసం 4 బిందు పరికరాలను ఏర్పాటు చేయాలి. ఒక్కొక్క బిందు పరికరం గంటకు 16 లీటర్ల నీటిని విడుదల చేస్తే అవసరాన్ని బట్టి రోజుకు 4 నుండి 5 గంటల సమయం నీటిని అందించాలి. తుంపర సేద్యం ద్వారా అయితే 2 తుంపర పరికరాలను మొక్కకు ఇరువైపులా అమర్చాలి. ఒక్కొక్క తుంపర పరికరం గంటకు 40 లీటర్ల నీటిని విడుదల చేస్తే అవసరాన్ని బట్టి రోజుకు 2 గంటల నుండి 3 గంటల సమయం నీటిని అందించాలి.
ఆయిల్ పామ్ ని ఎలాంటి నేలల్లో సాగు చేయాలి మేడం?
దాదాపు అన్ని నేలల్లో సాగు చేయవచ్చు. ముఖ్యంగా తేలికపాటి నేలల్లో, నీరు నిలవని లోతైన ఒంట్రు నేలల్లో సాగు చేయవచ్చు.
ఆయిల్ పామ్ సాగును ఏ కాలంలో చేయాలి?
ఏ కాలంలో అయినా సాగు చేయవచ్చు. దీని సాగుకు వర్షాకాలం అనుకూలం. వేసవిలో నాటితే వేడి నుండి తట్టుకోవడానికి సమృద్ధిగా నీరు అందించాలి.
ఆయిల్ పామ్ లో సాగు చేసే రకాలు ఏమిటి? అందులో మనకు అనుకూలమైన ఎక్కువ దిగుబడి వచ్చే రకాలు ఏమున్నాయి మేడం?
టెనెరా అనే రకం మనకు అనుకూలంగా ఉంటుంది.
మొక్కలు నాటడానికి ఏ వయసు మొక్కలను ఎంపిక చేసుకోవాలి మేడం?
మొక్కకు 12 నెలల వయసు ఉండాలి. 1 నుండి 1.2 మీటర్ల ఎత్తు, 20 నుండి 25 సెంటీమీటర్ల చుట్టుకొలత, 12 ఆకులతో ఆరోగ్యంగా ఉండాలి.
మొక్క నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం?
మొక్కలు నాటేటప్పుడు మాత్రమే నర్సరీ నుండి మొక్కలను తీసుకురావాలి. సమాంతర, త్రిభుజాకార మరియు చతురస్రాకార పద్ధతిలో మొక్కలు వేసుకోవచ్చు.
ఎకరాకు ఎన్ని మొక్కలు నాటాలి?
సమాంతర త్రిభుజాకారంలో మొక్కలు నాటితే 9 మీటర్ల దూరం ఉండేలా ఎకరాకు 57 మొక్కలు నాటాలి. చతురస్రాకారంలో నాటితే ఎకరాకు 47 మొక్కలు వచ్చేలా నాటాలి.
ఈ మొక్కలను ఏ విధంగా నాటాలో వివరిస్తారా?
2 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు గల గుంతలు తవ్వుకోవాలి. మొక్కలు నాటిన తరువాత భూమి ఉపరితలం నుండి 25 సెంటీమీటర్ల లోతులో ఉండేలా గుంతను మట్టితో నింపాలి.
నాటిన తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఉంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మేడం?
నాటిన వెంటనే పాదులు చేసి తగినంత నీరు అందించాలి.
మేడం, మొక్క దిగుబడి ఇవ్వడం నాటిన 4-5 ఏళ్ల తర్వాత వస్తుంది కదా, మరి అప్పటి వరకు నాకు ఆదాయం ఎలా వస్తుంది?
అంతర పంటలు వేసుకుంటే దాని ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.
ఆయిల్ పామ్ లో అంతర పంటల ఎలా పండించాలి మేడం?
ఆయిల్ పామ్ తోటలో మొక్కల మధ్య దూరం ఎక్కువ కాబట్టి తొలి 3 ఏళ్ల కాలంలో మరియు 8 ఏళ్ల కాలంలో అంతర పంటలను సాగు చేయవచ్చు. వెలుతురు, నీరు, పోషక పదార్థం కోసం ఆయిల్ పామ్ మొక్కలతో పోటీ పడని పంటలను అంతర పంటలుగా ఎన్నుకోవాలి.
ఈ అంతర పంటల వల్ల ఇంకా ఏమైనా లాభాలున్నాయా?
అంతర పంటల వలన కలుపు మొక్కలు నివారించుకోవచ్చు. అంతర పంటల యొక్క పదార్థాలను నేలలో కలపడం ద్వారా అవి కుళ్ళి భూసారాన్ని పెంచి అధిక దిగుబడులతో అధిక ఆదాయం పొందవచ్చు.
మొదటి దశలో అంతర పంటలుగా ఏమేం పంటలు వేసుకోవాలి?
మొదటి దశలో మొక్కజొన్న, వేరుశెనగ, అరటి, ప్రొద్దుతిరుగుడు, పొగాకు, మిరప, పసుపు వేసుకోవచ్చు.
మరి ఎదిగిన మొక్కల మధ్య ఏమేం మొక్కలు వేయవచ్చు?
కోకో, మిరియాలు వేసుకోవచ్చు.
అంతర పంటలు వేసినప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా మేడం?
అంతర పంటలు సాగు చేయడానికి మొక్కల ఆకులను నరకడం చేయకూడదు. దీని వలన కిరణజన్య సంయోగ క్రియ తగ్గుతుంది. చెట్టుకు దగ్గరగా దున్నకూడదు. దీని వలన వేర్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఆయిల్ పామ్ మొక్కకు ఎప్పుడూ 33 ఆకులు ఉండేలా చూసుకోవాలి.
మొక్కలు నాటిన తర్వాత ఎన్ని రోజులకు పుష్పిస్తాయి మేడం?
మొక్కలు నాటిన తర్వాత 14 నుండి 18 నెలల తర్వాత పుష్పిస్తాయి.
ఆయిల్ పామ్ లో కలుపు నివారణ ఎలా చేయాలి? ఏమైనా జాగ్రత్తలు చెప్తారా?
ముందుగా మల్చింగ్ అనే పద్ధతి ద్వారా మనం కలుపును నివారించుకోవచ్చు. లేదా 2 కేజీల పారాక్వాట్ ని 3 నుంచి 4 కేజీల అట్టజిన్ అనే కలుపు మందులో కలిపి సంవత్సరానికి 2 సార్లు పిచికారీ చేయాలి.
మల్చింగ్ చేయాలి మేడం? మేడం,
ఎదిగిన తోటలో ముక్కలుగా కోసిన ఆకులు, మగ పూగుత్తులు, గడ్డి, కొబ్బరి ఆకులు చిన్న ముక్కలుగా కత్తిరించి మొక్కల పాదులో మల్చింగ్ చేయాలి. 1 నుండి 3 ఏళ్ల వయసు గల పామాయిల్ మొక్కల పాదులలో 3 అడుగుల దూరంలో జనుమును వేసి పూత దశ వరకు పెంచిన తరువాత దానిని చిన్న ముక్కలుగా కత్తిరించి పాదులలో వేయాలి.
జనుమును పాదులో వేయడం వలన మనకేమైనా లాభాలుంటాయా మేడం?
ఈ విధంగా చేస్తే నీటి వృధాను అరికట్టడమే కాకుండా నేలలో సేంద్రియ పదార్థం పెంచుకోవచ్చు. దీని వలన కలుపు మొక్కలు కూడా తగ్గుతాయి.
ఆయిల్ పామ్ పూత దశకు ఎప్పుడు చేరుకుంటుంది? పక్వానికి వచ్చిందని ఎలా తెలుసుకోవడం మేడం?
పక్వానికి వచ్చిన గెలలలో పండ్లు నలుపు రంగు నుండి నారింజ రంగులోకి మారుతాయి. 5 నుంచి 10 పండ్లు గెల నుండి వాటికవే రాలుతాయి. రాలిన పండ్లను గట్టిగా నొక్కినప్పుడు నారింజ రంగు కలిగిన నూనె బయటకు రావడం గమనించవచ్చు.
గెలల కోత సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మేడం?
గెలలు కోసేటప్పుడు గెలకు ఉండే కాడ పొడవు 5 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండాలి. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు బల్లెంను ఉపయోగించి గెలలు కోయాలి. కోసిన తరువాత ట్రాక్టర్, ఆటో ద్వారా గెలలు పాడవ్వకుండా సేకరణ కేంద్రానికి తరలించాలి.
ఎకరానికి ఎంత దిగుబడి ఆశించవచ్చు మేడం?
మొదటి సంవత్సరాలలో ఎకరానికి 4 నుండి 5 టన్నుల దిగుబడి వస్తుంది. 10 సంవత్సరాల తర్వాత 10 నుండి 14 టన్నుల దిగుబడి ఆశించవచ్చు.
పామాయిల్ వలన ఏమేమి లాభాలు ఉన్నాయి, అవి ఏమిటో వివరిస్తారా మేడం?
పామాయిల్ గెలల నుండి వచ్చే పండ్ల నుండి వంట నూనెను తీయవచ్చు. నూనె తీసే ప్రక్రియలో వచ్చే ఖాళీ గెలల, ఆకుల మట్టల నుండి విద్యుత్ ఉత్పత్తికి వాడుకోవచ్చు. నూనె తీసే ప్రక్రియలో వచ్చే పీచు వంట చెరుకుగా, సీట్లు, పరుపుల తయారీలో ఉపయోగించవచ్చు. పామాయిల్ గింజల నుండి కూడా నూనెను సేకరించవచ్చు. ఈ ప్రక్రియలో వచ్చే మడ్డిని బయోగ్యాస్ లో, పొలాల్లో ఎరువుగా, చేపలకు ఆహారంగా ఉపయోగించవచ్చు. పామాయిల్ చెట్టు మట్టను, ఖాళీ గెలలను కాల్చితే వచ్చే బూడిదను పొలాల్లో వేస్తే ఎరువుగా ఉపయోగపడుతుంది. దీనిలో 16 నుండి 20% పొటాషియం లభిస్తుంది.
ఈ వారం మన చేను కబుర్లలో
కరోనాతో సహజీవనం అనే అంశం గురించి తెలుసుకుందాం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఈ శతాబ్దంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన సంగతి తెలిసిందే. చైనా పుట్టినిల్లు అయిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే లక్షల్లో ప్రజలు మృత్యువాత పడ్డారు. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా పేర్లు మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. కాగా ఈ వైరస్ మనకు సోకకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకోవాలని, అవి మర్చిపోకూడదని వైద్య నిపుణులు అంటున్నారు. బయటికి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి మన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు సాధారణంగా వ్యాధి తీవ్రతను బట్టి పెరుగుతూ ఉంటాయి. వ్యాధి లక్షణాలు: జలుబు, జ్వరం, దగ్గు, తలనొప్పి, అలసటగా ఉండడం. ఈ లక్షణాలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలు: దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు ముఖానికి చేతురుమాలు అడ్డు పెట్టుకోవాలి. వీలైనంత వరకు బయటకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా కలిసి ఉండకుండా వీలైనంత దూరం పాటించాలి. వ్యాధి లక్షణాల తీవ్రత పెరుగుతూ ఉంటే వెంటనే దగ్గర్లో ఉన్న ఐసోలేషన్ కేంద్రానికి వెళ్లాలి. కరోనా వైరస్ వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు: ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది, కనుక వీలైనంత దూరం పాటించడం శ్రేయస్కరం. కరోనా వైరస్ సంక్రమించిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తుంపర్ల ద్వారా వైరస్ సంక్రమిస్తుంది, కనుక తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతురుమాలు అడ్డు పెట్టుకోవడం ద్వారా ఈ వ్యాధి సంక్రమణను అరికట్టవచ్చు. వైరస్ ఉన్న వ్యక్తి నోటి నుండి వచ్చిన తుంపర్లు ఏదైనా వస్తువుపై పడినా ఆ వస్తువుని ఆరోగ్యకరమైన వ్యక్తి తాకడం ద్వారా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కనుక వీలైనంత వరకు ఏదైనా వస్తువుని తాకిన చేతులతో ముఖాన్ని, నోటిని మరియు ముక్కును తాకడం వంటివి చేయకూడదు. కరోనా వైరస్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు: చేతులను వీలైనన్ని సార్లు సబ్బుతో లేదా శానిటైజర్ లిక్విడ్ తో కడుక్కోవాలి. మొహాన్ని, నోటిని మరియు ముక్కును చేతులతో తాకడం వీలైనంతగా తగ్గించాలి. జ్వరం, దగ్గు మరియు జలుబుతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండడం మంచిది. కరచాలనం ఇవ్వడం మరియు స్పర్శతో కూడిన ఎటువంటి పలకరింపులైనా తగ్గించడం మంచిది. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సంచరించకుండా జాగ్రత్తలు వహించడం మంచిది. కరోనా వైరస్ వ్యాధి లక్షణాలను గుర్తించడానికి వైద్యులు చేస్తున్న సూచనలు: శారీరక పరీక్షలు, రక్త పరీక్షలు, కఫం మరియు శ్వాస సంబంధిత సమస్యల నిర్ధారణ పరీక్షలు. కరోనా వైరస్ వ్యాధి చికిత్సలు: కరోనా వైరస్ కి ఖచ్చితమైన చికిత్సా విధానాలు అందుబాటులో లేనప్పటికీ క్రింద పేర్కొన్న మార్గాల ద్వారా వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. రోగికి జ్వరం మరియు దగ్గు, జలుబు సంబంధిత మెడిసిన్ ఇవ్వడం, వీలైనంత ఎక్కువ సమయం శరీరానికి విశ్రాంతి ఇవ్వడం, వీలైనంత ఎక్కువగా నీటిని సేవించడం. కరోనా రాకుండా ఉండాలంటే మాస్కులు తప్పనిసరియా? మాస్కులు ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లు ధరిస్తే వాళ్ల తుంపర్లు దూరంగా పడకుండా మరొకరికి వ్యాపించకుండా ఉంటాయి. ఇన్ఫెక్ట్ అయిన వాళ్లకు, చికిత్స అందించే వాళ్లకు, సంభాళించే వాళ్లకు ధరిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. హ్యాండ్ వాష్, హ్యాండ్ శానిటైజర్ వాడటం, ఎక్కడ ముట్టుకున్నా ముఖభాగాలను ఎక్కడా ముట్టుకోకుండా ఉండడం అవసరం. కుటుంబంలో ఎవరికైనా కరోనా ఉంటే ఏం చేయాలి? పేషెంట్ చేత మాస్క్ ధరింప చేయడం ముఖ్యం. తరచుగా చేతులు కడుక్కోవాలి. వాళ్లను విడిగా వేరే గదిలో ఉంచాలి. ఎవరైనా ఒకరు మాస్క్ వేసుకుని వాళ్లను చూసుకోవాలి. కనీసం 14 రోజుల పాటు అలా స్వీయ పర్యవేక్షణ చేసుకోవాలి. ప్రమాదం ఎక్కువగా ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఆహారం ద్వారా వ్యాపిస్తుందా? మనం తీసుకునే ఆహారం ద్వారా ఇది వ్యాపిస్తుందనడానికి దాఖలాలేమీ లేవు. చికెన్ నుండి వస్తుందని పుకార్లు వ్యాపించాయి. అయితే కోళ్లు కూడా ఫ్లూ వచ్చి చనిపోతాయి. అలాంటి వాటి జోలికి వెళ్లకుండా చికెన్ ను బాగా ఉడికించి వండితే ఇది రాదు. మన దేశంలో బాగా ఉడికిస్తారు కాబట్టి దానిలో వైరస్ ఒకవేళ ఉన్నా అది బ్రతకదు. అయితే సలాడ్స్ లాంటివి తినేటప్పుడు ముఖ్యంగా బయట ఎక్కడో హోటల్స్ లోనో బండి మీద పండ్లు కోసి అమ్మే చోట తింటే మాత్రం ప్రమాదమే. వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉండి తుంపర్లు పడితే కష్టమే. కాబట్టి బయటి ఆహారానికి దూరంగా ఉండడం శ్రేయస్కరం. మన రాష్ట్రంలో కరోనా వైరస్ టెస్ట్ ఎక్కడ చేస్తారు? దేశవ్యాప్తంగా కొన్ని కేంద్రాలలోనే ఇది అందుబాటులో ఉంది. మన రాష్ట్రంలో గాంధీ ఆసుపత్రిలో ఉంది. ఉస్మానియాలో కూడా మొదలు పెడుతున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న వాళ్ళు, కరోనా వచ్చే ప్రమాదం ఉన్న వాళ్లకు టెస్ట్ చేయాల్సిందే. ఫ్లూ వచ్చి తీవ్రంగా ఇబ్బంది ఉండి 5-6 రోజులైనా తగ్గకుండా శ్వాసలో ఇబ్బంది అవుతుందంటే వాళ్లను పరీక్షకు పంపిస్తున్నారు. ఎక్కువ ఉష్ణోగ్రతల్లో కరోనా పెరగదా? దీనికి కూడా 100% రుజువులేమీ లేవు. మన శరీర ఉష్ణోగ్రత 37°C ఇక్కడ పెరగొచ్చు. అయితే అది బతకాలంటే చాలా అంశాలు దోహదపడతాయి. మన శరీరం బయట తుంపర్ల ద్వారా పడినప్పుడు మాత్రం ఎక్కువ ఉష్ణోగ్రతల ప్రభావం వైరస్ పై ఉండే అవకాశం ఉంది. అందువల్ల అధిక ఉష్ణోగ్రత గల ప్రదేశాల్లో వ్యాపించడం కష్టం. కరోనా వైరస్ వల్ల ఎవరికి ప్రమాదం? ఇప్పటి వరకు COVID-19 గురించి పూర్తి సమాచారం లేదు. ఇంతకు ముందు వచ్చిన కరోనా జాతి వైరస్ల ప్రకారం చూస్తే వృద్ధులు, బీపీ, షుగర్, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులున్న వాళ్ళు, వ్యాధి నిరోధకత తక్కువ ఉన్నవాళ్లు, క్యాన్సర్ పేషెంట్లలో వైరస్ ఎక్కువ ప్రభావం చూపించొచ్చు. యువతలో కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. పిల్లల్లో ఎక్కువగా కనిపించడం లేదు. అయితే ఇన్ఫెక్షన్ తో తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కోకపోయినప్పటికీ ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పెద్దవాళ్లకు రావచ్చు. అందుకే స్కూళ్లకు సెలవులు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. వ్యాధిని నయం చేయడానికి టీకాలు అందుబాటులో లేనందున మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కరోనా వైరస్ నివారణ కీలకం. దిగువ నివారణలను ప్రయత్నించడం ద్వారా మీరు ఈ వైరస్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఏదైనా చర్యకు ముందు మరియు తరువాత నిరంతరం చేతులు కడుక్కోవడం ద్వారా మంచి చేతి పరిశుభ్రతను పాటించండి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ముసుగు ధరించాలి. జంతువులు మరియు ఇప్పటికీ అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సంబంధాన్ని నివారించండి. వీలైనంత వరకు కళ్ళు మరియు ముక్కుతో ప్రత్యక్ష సంబంధాన్ని నివారించండి. దగ్గు లేదా తుమ్ము ఉన్నప్పుడు నోరు మరియు ముక్కు రెండింటిని కప్పడానికి టిష్యూస్ వాడండి. తినడానికి మాంసం మరియు గుడ్డును సరిగ్గా ఉడికించాలి. కరోనా వైరస్ ప్రభావం పిల్లలు, యువకులతో పోలిస్తే వృద్ధుల్లోనే ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం, వృద్ధుల్లో సాధారణంగా ఉండే షుగర్, బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దలకు వైరస్ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మన దేశంలో ప్రతి ఇంట్లోనూ వృద్ధులు ఉంటారు. మనం బయట ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వస్తుంటాం. ఒకవేళ మనకు వైరస్ సోకితే అది కాస్త పెద్దలకు వ్యాపిస్తుంది. యువకులలో వైరస్ లక్షణాలు బయటపడేందుకు కొంత సమయం పడుతుంది. అది మనం గుర్తించే లోపు ఇంట్లోని వృద్ధులకు సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వృద్ధుల విషయంలో కుటుంబ సభ్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటంటే, ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలున్నా వైరస్ సోకిన వృద్ధులకు దూరంగా ఉండాలి. సాధారణంగా వృద్ధుల దగ్గరికి వెళ్లినా కనీసం 1 మీటరు దూరాన్ని పాటించడం మంచిది. మీరు బయట ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వస్తుంటారు. ఇంట్లోని వస్తువులను తాకుతుంటారు. వాటిని ఇంట్లోని పెద్దలు కూడా తాకే అవకాశం ఉంది. అందుకే బయటకు వెళ్లొచ్చిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ఇంట్లోని తలుపులు, టేబుల్స్ ను ప్రతిరోజు శానిటైజర్ తో క్లీన్ చేసుకోవాలి. ఇళ్లలో చాలా వరకు ఒక టూత్ పేస్ట్, సబ్బు, టవల్, కుర్చీలు ఇలా కొన్ని వస్తువులను వాడుతుంటారు. ఇక నుంచి అలా చేయకుండా పెద్దల వస్తువులను వేరుగా ఉంచండి. అదే విధంగా వృద్ధుల బట్టలను మీ బట్టలతో కలిపి ఉతకవద్దు. అలా అని పెద్దలు ఒంటరిగా ఫీల్ అయ్యేలా చేయొద్దు. సామాజికంగా బహిష్కరించినట్టు ప్రవర్తించొద్దు. వారు వివిధ పనుల్లో నిమగ్నమయ్యేలా చూడాలి. మామూలుగా వృద్ధులు ఉదయం సాయంత్రం వాకింగ్ కు వెళ్తుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి వారిని పుస్తకాలు చదివే వైపు మళ్లించాలి. ఒకవేళ వృద్ధుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. కరోనాకు సంబంధించి ఏదైనా సమాచారం జాతీయ స్థాయిలో కావాలంటే 1075 నెంబర్కు, రాష్ట్ర స్థాయిలో అయితే 1004కు కాల్ చేసి తెలుసుకోండి. విన్నారు కదా శ్రోతలు, కరోనాతో సహజీవనం అనే అంశం గురించి వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞాన గణకి స్వాగతం. గత వారం మేమడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరియైన సమాధానాలేమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, యంత్రీకరణ పద్ధతి ద్వారా నాళ్లు వేసేటప్పుడు నారు యొక్క వయసు ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 15 నుంచి 18 రోజులు, ఆప్షన్ బి 20 నుంచి 25 రోజులు. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ ఏ 15 నుంచి 18 రోజులు. గత వారం రెండవ ప్రశ్న, వడ్లను గడ్డిని వేరు చేయడానికి వాడే కోత మిషన్ ఏమిటి? ఆప్షన్ ఏ కంబైండర్ హార్వెస్టర్, ఆప్షన్ బి రీపర్ కంబైండర్. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ ఏ కంబైండర్ హార్వెస్టర్. ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానాలు పంపినవారు క్యాధారి, రాములు, విజయలక్ష్మి, కీర్తన, కౌశల్, సాకేత్, నిజామాబాద్, రేణుశ్రీ, బొంతపల్లి, వి నాగేశ్వరరావు, నర్సాపురం, కట్ల, సతీష్, సుమలత, సంతోష్, నిత్య సంతోషిణి, రాజేశం, సరోజిని, భద్రాద్రి కొత్తగూడెం. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు టి లక్ష్మీకాంత్, జమ్మిగడ్డ, ఎన్ పార్థసారథి, పెద్ద శంకరంపేట్, డాక్టర్ ఎస్ స్వరూప, దోమల్గూడ, భిక్షపతి, గుమ్మాడిదల, వినోద్. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు టి నరసింహారావు, జమ్మిగడ్డ, ఎస్ భరత్, రాజన్న సిరిసిల్ల. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఆయిల్ ఫామ్ సాగుకు నెలకు ఎంత నీరు అవసరం? ఆప్షన్ ఏ 150 మిల్లీమీటర్లు, బి 250 మిల్లీమీటర్లు. ప్రశ్న మరొకసారి, ఆయిల్ ఫామ్ సాగుకు నెలకు ఎంత నీరు అవసరం? ఆప్షన్ ఏ 150 మిల్లీమీటర్లు, బి 250 మిల్లీమీటర్లు. ఈ వారం రెండవ ప్రశ్న, ఆయిల్ ఫామ్ మొక్కలను నాటడానికి ఏ వయస్సు మొక్కలు నాటుకోవాలి? ఆప్షన్ ఏ 10 నెలలు, ఆప్షన్ బి 12 నెలలు. ప్రశ్న మరొకసారి, ఆయిల్ ఫామ్ మొక్కలను నాటడానికి ఏ వయస్సు మొక్కలను నాటుకోవాలి? ఆప్షన్ ఏ 10 నెలలు, ఆప్షన్ బి 12 నెలలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండో ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. వచ్చే వారం మీరందరూ చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత?
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.